ఇది అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో వాయిస్ ఆఫ్ హోప్ తెలుగు. ప్రపంచమంతా క్రైస్తవ సందేశములు ప్రసారము చేయుచున్న అడ్వెంటిస్ట్ మీడియా కేంద్రము ఈ జీవనజ్యోతి కార్యక్రమమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. ఈ జీవనజ్యోతి కార్యక్రమము ద్వారా మీరు చూపించుచున్న ప్రేమ లేక వ్రాయటం ద్వారా, ఎస్ఎంఎస్ పంపటం ద్వారా తెలియపరచగలరు. అందునిమిత్తం మేము కృతజ్ఞతలు మీ అందరికీ చెప్పుచున్నాము.
ప్రేమైన సహోదరి సహోదరులకు, నేడు మేము ప్రచారము చేయుచున్న సుమధుర గీతాలను, ఆధ్యాత్మిక సందేశములు మరియు బైబిల్ ప్రవచనములు.
ప్రియమైన శ్రోతలకు, ఈ కార్యక్రమము సుమధుర గీతముతో ప్రారంభించుచున్నాము.
పాపాలు కాపించే ప్రభు రుదిరాని
మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ 1446, పూనా 411037, మొబైల్ నంబర్ 9398344406, మహారాష్ట్ర, ఇండియా. ఈమెయిల్ chrichardjohn@gmail.com. సిడిఈ నంబర్ 00080004017.
ఈ సమయమందు పాస్టర్ రిచర్డ్ జాన్ గారు వాక్యోపదేశం చేస్తారు.
యుగుగాల ఆకాంక్షలో 22వ అంశాన్ని మనం ధ్యానించి ఉన్నాము. యోహాను కారాగార వాసం, మరణం అనే అంశాన్ని మనం దిన ముందు ధ్యానించుకుందాం. మా ప్రియ పర్లకు తండ్రి, నీ నామానికే మహిమ ఘనత చెల్లునుగాక. ప్రభువా, ఈ దినమందు బాప్తిస్మిచ్చి యోహాను గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మేము ధ్యానించి ఉండగా, మీరు మాకు ఈ ప్రాముఖ్యమైన మర్మాలు మీరు వివరించి నీ అడుగుజాడ మేము జీవించలాగానే మీరు సహాయం చేసేయమని యేసుక్రీస్తు నామం మేము ప్రార్థన చేసినాం తండ్రి, ఆమెన్. క్రీస్తు రాజ్యాన్ని ప్రచురించడంలో మొదటివాడు బాప్తిస్మిచ్చి యోహాన్. బాధలు అనుభవించిన వారిలో కూడా యోహాను మొదటివాడు. అరణ్యంలో దివ్యంగా వీచే గాలి నుంచి తన బోధ వినడానికి తండాలుగా వచ్చే జనసమూహాల నుంచి దూరమై ఇప్పుడు ఆ బోధకుడు చీకటి కోటలో మగ్గుతున్నాడు. అతడు హేరోదు ఎంటిపాస్ కోటలో బందీగా ఉన్నాడు. యోర్దానుకు తూర్పున ఉన్న భూభాగం ఎంటిపాస్ పరిపాలన కింద ఉన్న రాజ్యం. యోహాను పరిచర్య చాలా కాలం ఇక్కడే గడిచింది. స్వయం హేరోదు యోహాను బోధ విన్నాడు. పశ్చాత్తాప పడాల్సిందంటూ వచ్చిన పిలుపు విన్నప్పుడు భోగాలసునైన రాజు భయంతో వణికాడు. యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడుగాను మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి మరి అతని మాటలు వినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. యోహాను హేరోదుతో ముక్కసూటిగా వ్యవహరించాడు. అతడి సహోదరుడి భార్య హేరోదీతో అతడి అక్రమ సంబంధాన్ని ఖండించాడు. తనను బంధించిన కామబంధాన్ని తెంచుకోవడానికి హేరోదు కొంతకాలం ప్రయత్నించాడు. కానీ హేరోదియు హేరోదును మరింత గట్టిగా బాధించి లాలించి స్నానికుని చెరసాలలో వేయించి పగ తీర్చుకుంది. యోహానుది చురుకైన సేవలో గడిచిన జీవితం, చెరసాల చీకటి గదిలో నిష్క్రియ జీవనం అతడికి పెను భారమైంది. మార్పేమి లేకుండా వారానికి వారం జరిగిపోవడంతో నిస్పృహ పెరిగింది. సందేహం పుట్టుకొని వచ్చింది. తన శిష్యులు అతన్ని విడిచిపెట్టలేదు. చెరసాలకు వచ్చిపోవడానికి వారికి అనుమతి లభించింది. వారు యేసు చేస్తున్న సేవను గురించి వార్తలు తేవడం, ఆయన వద్దకు జనులు తోడ్పడలాగున రావడాన్ని నివేదించడం జరిగింది. ఈ నూతన బోధకుడు మెస్సయ అయి ఉంటే ఆయన యోహానుని విడిపించడానికి ఎందుకు ప్రయత్నించడం లేదని వారు ప్రశ్నించారు. తన నమ్మకమైన దూత చెరలో మగ్గడం, బహుశా ప్రాణాలు కోల్పోవడం ఆయన ఎలా అనుమతించగలిగాడు అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలు ఊరికే పోలేదు. ఇవి తనకు ఎన్నడూ కలిగి ఉండని సందేహాలు యోహానికి సూచించాయి. ఈ శిష్యులు మాటలు వినడం, అవి ఆ ప్రభు దూత ఆత్మను ఎంతగా గాయపరిచాయో చూడడం సాతానికి అమిత ఆనందాన్ని ఉంది. ఓ మంచి మనిషినికి మిత్రులమని తలంచి అతడికి తన విశ్వసనీయతను చూపించుకోవాలని ఆత్రపడేవారు అతడి పట్ల అతి ప్రమాదకరమైన శత్రువులుగా పరిణమించడం ఎంత తరచుగా జరుగుతుంటుంది. రక్షకుని శిష్యుల వల్లే బాప్తిజం ఇచ్చి యోహాను కూడా క్రీస్తు రాజ్య స్వభావాన్ని అవగాహన చేసుకోలేదు. యేసు దావీదు సింహాసనాన్ని అలంకరిస్తాడని యోహాను కనిపెట్టాడు. కాలం గతించే కొద్దీ రక్షకుడు రాజ్యాధికారాన్ని కోరుకోవడంతో యోహాను ఆందోళనకు అలజడికి గురయ్యాడు. ప్రభు ముందు మార్గం సరళమవడానికి గాను యెషయా ప్రవచనం నెరవేరాలని యోహాను ప్రజలకు ప్రకటించాడు. పర్వతాలు కొండలు అనగాలి, వంకరివి చక్కగాను కురుణుకైనవి సమానముగా ఉండాలి, మానవ దురహంకారమనే ఉన్నత స్థలాలు నేల మట్టు వలనే అతడు కనిపెట్టాడు. చేతిలో చీట పట్టుకుని ఉన్నవాని వలె కల్లోని భాగం శుభ్రం చేసే వానిలా గోధుమల కోట్లలో పోసి పొల్లును ఆరిన అగ్నిలో కాల్చివేసే వానిలా మెస్సయా యోహానును సూచించాడు. ఎవరి ఆత్మనుతోనూ శక్తితోనూ తాను మెస్సయా అని యోహాను సూచిస్తాడో, ఎవరి ఆత్మతోనూ శక్తితోనూ తాను ఇశ్రాయేలుకు వచ్చాడో, ఆ ఏలియా ప్రవక్తలాగా అగ్ని ద్వారా తన్ను తాను ప్రత్యక్షపరుచుకునే దేవుడు తనకు ప్రత్యక్షమవ్వాలని యోహాను ఎదురుచూశాడు. స్నానికుడు ఉన్నత స్థలాల్లోనూ సామాన్య స్థలాల్లోనూ ఉన్న దుర్మార్గతను మందలించడమే తన కర్తవ్యంగా ఎంచుకొని నిర్భయంగా నిలబడ్డాడు ఈ బాప్తిజం ఇచ్చి యోహాను. హేరోద్రాజు పాపాన్ని మందలించడానికి సహించాడు. తనకు నియుక్తమైన పనిని చేయడంలో తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. హింసకుడి దూరంకారాన్ని అనదుక్కి పేదలను దుఃఖితీలను యూదా గోత్రపు సింహం విడిపించడానికి ఇప్పుడు యోహాను తన చీకటి కోటలలో నుండి ఎదురు చూస్తున్నాడు. కానీ యేసు శిష్యుల్ని తన చుట్టూ పోగు చేసుకోవడంతో స్వస్థత కూర్చడంతో ప్రజలకు బోధించడంతో తృప్తి చెంది ఉన్నట్లు కనిపించింది. ఒక పప్ప రోమీలు కాడి రోజుకు రోజు భారమవుతుండగా హేరోద్రాజు అతడి ప్రియురాలు ఇష్టరాజ్యంగా ప్రవహించడంలో పేదల పీడిత ప్రజలు అక్రదాన ఆకాశానికి మరి ఎగుస్తుండగా యేసు సుంకరులతో కలిసి భోజనాలు చేస్తున్నాడు. ఈ ఎడారి ప్రవక్తకు ఇదంతా అంతుపట్టని అంత్యంగా కనిపిస్తుందని కొన్నిసార్లు దయ్యాల గుసగుసల ప్రవక్తల ఆత్మను హింసించాయి. తీవ్ర భయం పడగా నీడ అతన్ని ఆవరించింది. ప్రజలు సుదీర్ఘ కాలంగా ఎదురుచూసిన విమోచకుడు ఇంకా రాలేదు. అదే నిజమైతే తాను ప్రవచించాల్సిన వర్తమానం అర్థమేమిటి? తన పరిచర్య సాధించిన ఫలితం విషయంలో యోహాను తీవ్ర నిరాశకు గురయ్యాడు. యెషయా ఎజ్రా దినాల్లో మరి ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు ఎలాంటి ఫలితం కనిపించిందో అలాంటి ఫలితమే దేవుని వద్ద నుంచి వచ్చిన వర్తమానికి కలుగుతుందని దాని మూలంగా అంతరంగంలో పశ్చాత్తాపం చోటు చేసుకుని ప్రజల ప్రభు వద్దకు తిరిగి వస్తారని అతడు నిరీక్షించాడు. తన ఈ కర్తవ్య సాఫల్యానికి తన యావ జీవితం త్యాగం చేసినట్లు ఈ గ్రంథంలో మనం చూడవచ్చు. తన పట్ల తన శిష్యులకున్న ప్రేమ చొప్పున క్రీస్తు విషయంలో తన సొంత శిష్యులే అపనమ్మకం కలిగి ఉండడం చూసి యోహాను ఆందోళన చెందాడు. వారి విషయంలో తన సేవ నిష్ఫలమైంది. ఇప్పుడు తన పరిచర్యను విరమించాల్సి రావడం తన కర్తవ్య నిర్వహణలో తాను అపనమ్మకంగా ఉన్నందుక వాగ్దాత విమోచకుడు వచ్చి ఉంటే యోహాను తన పిలుపుకు నమ్మకంగా నిలిచినట్లు ఉంటే తేలితే యేసు ఇప్పుడు హింసించే రోమ ప్రభుత్వ అధికారాన్ని కూలదోసి తన దూతకు విముక్తి కలిగించాడు. తన సందేహాల్ని ఆందోళనల్ని యెహోవా తన అనుచరులతో చర్చించలేదు. యేసు వద్దకు దూతను పంపి తెలుసుకోవాలని నిశ్చయించుకుని ఉన్నాడు. ఈ కార్యాన్ని ఇద్దరు శిష్యులకి అప్పగించి రక్షకునితో సమావేశం వారి విశ్వాసాన్ని పరిపర్శించి వారి సహోదరుని బలోపేతం చేస్తున్నాడని భావించాడు. ప్రత్యక్షంగా క్రీస్తు నోటి నుంచి వచ్చిన వర్తమానం వినాలని ఆశించింది. యోహాను శిష్యులు యేసు వద్దకు వచ్చి, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకరిని కొరకు కనిపెట్టుకోవాలనా అని ప్రశ్నించారు. స్నానికుడు యేసు వంక చూపిస్తూ, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గుర్రపిల్ల అని ఆయన చెప్పుల వారును, ఇప్పటికైనను నేను యోగ్యుడు కాను అని ఎంతో కాలంగా మరి చెప్పి ఉన్నాడు. ఇది ఎక్కడుందంటే యోహాను సువార్త మొదటి అధ్యాయము 29-27 వచనాల్లో ఈ మనకు కనబడుతుంది. మరి రాబో వాడవు నీవేనా అన్న ప్రశ్న లేచింది. మానవ స్వభావానికి అది చేదైన తీవ్రమైన నిరాశ. క్రీస్తు పురోగమి అయిన యోహాను క్రీస్తు కర్తవ్యాన్ని అవగతం చేసుకోవడంలో విఫలమైతే స్వార్థ జనసమూహాల గురించి ఏమీ చెప్పగలిగాం? ఆ శిష్యుల ప్రశ్నకు యేసు వెంటనే సమాధానం చెప్పలేదు. ఆయన మౌనం దాల్చాడు. వారికి ఆశ్చర్యం వేసింది. అంతలో వ్యాధిగ్రస్తుడు బాధితులు ఆయన వద్దకు వస్తున్నారు. స్వస్థత కోసం గుడ్డివారు తడుముకుంటూ జనుల మధ్య నుంచి దారి చేసుకుంటూ వస్తున్నారు. వ్యాధిగ్రస్తులు రకరకాలుగా ఉన్నారు. కొందరు తమంట తామే వస్తుండగా మరికొందరిని మిత్రులు మోసుకుని వస్తున్నారు. వారంతా యేసు సముఖంలో రావడానికి తోసుకుంటూ వస్తున్నారు. మహావైద్యుని స్వరం చెవిటివాణి చెవులకి చోటుకుంటూ పోయింది. వెలుగును ప్రకృతి దృశ్యాలని మిత్రులు మరి ముఖాలతో రక్షకుని మరి ముఖాన్ని చోటు చేసుకుని ఉన్నారు. ఆయన ఒక మాట, ఒక స్పర్శ గుడ్డికాలను తెరిచింది. యేసు వ్యాధిని మందలించాడు, జ్వరాన్ని బహిష్కరించాడు. ఆయన స్వరం మరణిస్తున్న వారిని చెవిలో పడగా వారు ఆరోగ్యంతో బలంతో లేచారు. దయ్యాలు పట్టి పిచ్చెక్కిన వాళ్ళు ఆయన మాట పలుకగా విధేలయ్యారు. వారి పిచ్చిపోయింది. వారు ఆయన్ని సేవించారు. ఆయన వ్యాధిగ్రస్తుల్ని బాగు చేస్తున్న సమయంలో ప్రజలకు బోధించాడు. రబ్బీలు అపవిత్రులుగా పరిగణించిన, తృణీకరించిన పెద్ద శ్రమకి ప్రజల్ని సన్నాహితులుగా చేర్చుకుని ఉన్నాడు. వారి నిత్య జీవం వాక్యం బోధించాడు. దినమంతా ఇలా గడిచింది. యోహాను శిష్యులు ఇవన్నీ చూశారు, విన్నారు. చివరగా యేసు వారిని తన దగ్గరకు పిలిచి తాము చేసినవన్నీ యోహానికి చెప్పాల్సిందిగా ఆదేశించి ఇంకా ఇలా అన్నాడు, నా విషయమై అభ్యంతర పడిన వాడు ధన్యుడు. లూకా సువార్త 7:23. బాధపడుతున్న మానవుల అవసరాలకు అనుకూల రీతిలో ప్రదర్శమైన తన ఆయన దేత్వానికి నిదర్శనాన్ని వారు చూశారు. మన దినస్థితికి తాను తాను తగ్గించుకో అని ఆయన మహిమ ప్రదర్శించినట్లు మనం చూడవచ్చు. శిష్యులు వర్తమానం చేరవేశారు. యోహానికి అది చాలా నివ్వాల్సిందిగా కోరారు. మెస్సియాను గూర్చి ఈ ప్రవచనం యోహాను గుర్తు చేసుకుని ఉన్నాడు. దీనులకు సువర్తమానము ప్రకటించటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారిని వారికి విముక్తి ప్రకటించినట్లు యోహాను హిత అవసరముగా దేవుని మన ప్రతిదండము దినము ప్రకటించుకున్నాడు. ఆయన నన్ను పంపిణీ ఉన్నాడు. యశగ్రంథం 61:1-2 క్రీస్తు పనులు ఆయన మెస్సయాని చాటి చెప్పడమే కాక ఆయన రాజ్యము ఏ విధంగా స్థాపించి కోవాల్సి అనుకున్నాని సూచించింది. ఇక్కడ దేవుని యొక్క వాక్యలో మనం చూస్తే, అప్పుడు బలమైన పెనుగాలు లేచెను, యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్న భిన్నములు గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలిపోయిన తరువాత భూకంపము కలిగిన గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షమో కాలేదు. ఆ భూకంపం పైన తరువాత మెరుపు పుట్టాను, కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఆ మెరుపు తర్వాత నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరం ద్వారా దేవుడు ప్రవక్తతో మాట్లాడాడు. మొదటి రాజులు 19:11-12 ఎడారిలో ఏలియాకు వచ్చిన సత్యమే యోహానుకు వచ్చింది. అలాగే శాస్త్రాల పెలపేల శబ్దంతోనూ సింహాసనంలో రాజ్యాల్ని కూలదోయడం ద్వారానుగాక కరుణ కటాక్షాలతో త్యాగశీలులతో నిండిన జీవితం ద్వారా మనుషుల హృదయాలతో మాట్లాడుతూ యేసు ఈ పరిచర్యను చేయాల్సి ఉంది. స్నానికుడు జీవిత నియమం ఆత్మత్యాగం, అది మెస్సియా రాజ్య నియమం. ఇది ఇశ్రాయేలు నేతల సిద్ధాంతాలకు నిరీక్షణలకు చిక్కుదూరని మరి యోహానుకి బాగా తెలుసు. క్రీస్తు దేవత్వానికి తిరుగులేని నిదర్శనంగా తనకు కనిపించింది వారికి నిదర్శనం కానే కాదు. వారు ఎదురు చూస్తున్న మెస్సియా దేవుడు వాగ్దానం చేయని మెస్సియా. రక్షకుడు తన పరిచర్య ద్వారా సాధించబోయేది వారి ద్వేషం ఖండన మాత్రమే అని యెహోవాకు తోచింది. అగ్రగ్రామి అయిన అతడు క్రీస్తు ఓ బోటు కూడా మిగల్చకుండా తాగనున్న శ్రమలు హింసపాత్రులని పానీయాన్ని తాగుతున్నాడు. నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడు అని రక్షకుడన్న మాటలు యోహానికి సున్నితమైన మందలింపు అని హృదయంలో చేకూర్చింది. ఆ మందలింపు నిరార్థకర కాలేదు. క్రీస్తు కర్తవ్య స్వభావాన్ని మరి ఇప్పుడు అవగతం చేసుకుని జీవితంతో మారాడు. మరి మరణించడమే తాను ఎంతగానో ప్రేమించిన పరిచర్యకు అది దోహదపడే దేనికైనా తను తాను దేవునికి అప్పగించుకుని ఉన్నాడు. యోహాను పరిచర్యను విమర్శించి దానిపై తీర్పు చెప్పడానికి నిలిచి ఉన్న రబ్బీలు యోర్దాను తీరం వెంబడి ఎత్తుగా ఎదిగి ప్రతి గాలియందు వంగిపోయే రెక్కలకి దీటైన ప్రతినిధులు. మరి ప్రజాప్రభిప్రాయం కలిగి వారు ఇటు అటు వంగిపోయారు. వారు దీన మనసుకులై యోహాను వర్తమానాన్ని స్వీకరించలేదు. అయినా ప్రజలు ఆగ్రహానికి జడిసి అతడి పరిచర్యను బాహాటంగా వ్యతిరేకరించలేదు. కానీ దైవ సేవకుడైన యోహాను స్వభావం అలాంటి పిరికి స్వభావం కాదు. క్రీస్తు చుట్టూ ముగిసిన జనసమూహాలు మరి యోహాను చేసిన సేవకు స్థానికులు అతడు పాపనిర్భయంగా వదిలించకుండా చేసి ఉన్నాడని వారికి నమ్మకం. మరి అతడు పాపాన్ని నిబ్రంగా మందలించడం వారు విన్నారు. స్వనీతిపరులైన పరిశీలితో యాజక సద్దుకేయులతో హీరోదు అతని ఆస్తినికులు ప్రధానులు మరి సైనికులతో సుంకరులు కర్షకులతో యెహోవా స్పష్టంగా మాట్లాడాడు. మనుషులు పొగడతల విమర్శల గాలుకకు అతడు అటు ఇటు వంగరేలు కాదు. అరణ్యంలో దైవ వర్తమానం ప్రకటించినప్పుడు దేవుని పట్ల ఎంత నమ్మకంగా నీతి విషయంలో ఎంత ఉద్రేకంగానూ ఉన్నాడో నియమాల విషయంలో బంధువులే దృఢంగా నిలిచాడట. ఇక్కడ బాప్తిజించిన యోహాను తన యొక్క జీవిత చరిత్రలో ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు యేసుక్రీస్తు ప్రభు పట్ల చేసినట్లు మనం ఈ యొక్క గ్రంథంలో చూడవచ్చు. సో దేవుడు అద్భుతం చేసిన యోహానుని విడిపించుకోకపోయినా అతని విడిచిపెట్టలేదు. అతడి దేవదూతలు సహచర్య సర్వదా ఉండేది. ఆ దూతలు అతడికి క్రీస్తుని గురించి ప్రవచనాల్ని ప్రశస్తమైన లేఖన వాగ్దానాలు వివరించేవారు. ఇవే అతడికి ఆదర్శనీయంగా మనకే ఉంటుంది. ఇక్కడ ఫిలిప్పీ రాసిన పత్రిక 1:29 క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు మీకు అనుగ్రహింపబడెను. ఇక్కడ మనుషులకు దేవుని వరాలన్నింటిలో మిక్కిలి విలువైంది, మిక్కిలి గౌరవప్రదమైంది ఏమిటంటే క్రీస్తు శ్రమలో ఆయనతో సహవాసం. సో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చి శిలువ మీద మరణించి ప్రతి మానవునికి రక్షణ ప్రణాళిక ఆయన మరణం ద్వారా ఏర్పాటు చేయనున్నాడనే గొప్ప సందేశం బాప్టిజము ఇచ్చి యోహాను మరి ఈ 2000 సంవత్సరాల క్రితమే బోధించినట్లు మనం చూస్తున్నాం. మరి బాప్టిజము యోహాను మరి మరణించాడు. ఆ ఇటువంటి స్థితిలో మరి మరణించినాడంటే తన మీద సరైనటువంటి ఆ విచారణ లేకుండా మరి బాప్టిజము ఇచ్చి యోహాను మరి చిరస్థాయిగా నిలిచిపోయేలాగా ఆయన మరణించాడు. సో ఆ విధంగా మరి బాప్టిజము యోహాను చేసిన సేవనే మనం కూడా గుర్తించి దినమందు మనకి ఉద్దేశాలని దేవుని వైపు మలిచి యేసుక్రీస్తు ప్రభువలే మనం కూడా జీవించలాగన దేవుడు మనకి సహాయం దయచేయను కాక ప్రార్థన చేసుకుందాం. మరొకసారి ప్రభువా, నీ యొక్క వర్తమానం బట్టి నీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఈ సందేశం మేము అందరం కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి బాప్టిజము యోహాను ఇంకెన్నో సేవలు నీ కొరకు అందించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు త్వరలో ప్రభు ఈ లోకానికి వచ్చి మమ్మల్ని అందరం కూడా ఆయన నిత్యరాజ్యంలో చేర్చే వరకు మేము కనిపెట్టలాగా మీరు సహాయం తెచ్చామని యేసుక్రీస్తు నామందు ప్రార్థన చేసినాం తండ్రి, ఆమేన్.
ఈ వాక్యోపదేశము మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క సలహాలు మాకు లేక మరియు SMS ద్వారా ఇవ్వగలరు.
మీకు ఏమైనా బైబిల్ పాఠములు నేర్చుకోవలసిన ప్రేరేపణ ఉన్నట్లయితే మాకు తెలియజేయగలరు. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు వాట్సాప్, SMS ద్వారా తెలియపరచగలరు. మీ కొరకు ప్రార్థన చేయుచున్నాము.
ప్రియమైన విశ్వాసులారా, మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ నంబర్ 1446, పూనా 411037, మహారాష్ట్ర, ఇండియా. మొబైల్ నంబరు 9398344406. ఈమెయిల్ chrichardjohn@gmail.com. మరలా ఇదే సమయానికి ఇదే మీటర్ బ్యాండ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక.
శాపాలు పాపాలు.